అన్న ద లాస్ట్ ఎపిసోడ్ ముగ్గురు మాంత్రికులు ఎప్పుడు చెప్తావు?
ఇప్పుడే చెప్తా, ఈరోజే. మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాన్ష్ అండ్ స్నిగ్ధ. రేయాన్ష్, లాస్ట్ పాడ్కాస్ట్ గుర్తుందా ఏం జరిగిందో? పింగళుడు అవంతి నగరం చేరేసరికి తల్లి ద్వారా అక్కడ తన అన్నల యొక్క పరిస్థితి తెలుసుకున్నాడు. వెంటనే బల్లూక కేతుని పంపి రాజుగారి ధనాగారంలోని డబ్బు, ఆ మహత్తు గల సంచితో పాటు తన అన్నలను కూడా తన ఇంటికి తెప్పించాడు. తర్వాత అతడి ఆజ్ఞ కాగానే బల్లూక కేతుడు ఒక అపూర్వమైనటువంటి భవనం కట్టేందుకు రెడీ అయ్యాడు. అంతేనా? ఇప్పుడు ఏం జరిగిందో విందాం. భల్లూక కేతుడు తన అనుచరులతో చీకటి పడేసరికల్లా అవంతి నగరం తిరిగి వచ్చాడు. అతడి నాయకత్వం కింద నదీ తీరంలో భవన నిర్మాణం ప్రారంభించబడింది. వందల వేల సంఖ్యలో ఉన్న పిశాచ శిల్పులు, కూలీలు కలిసి పునాదులు తవ్వి రాళ్ళు చెక్కి ఒక అపూర్వమైన భవనం కట్టసాగారు. నదీ తీరంలో చెలరేగిన ఈ కోలాహలం అవంతి నగర కాపలి వాళ్ళు విని అక్కడేమి జరుగుతున్నదో చూడాలనుకొని వెళ్ళారు. ఇలా వచ్చిన వారి అందరినీ కూడా బల్లూక కేతుడి యొక్క అనుచరులు పట్టుకొని వాళ్ళను కూలీలుగా ఉపయోగించుకున్నారు. వాళ్ళను ఇటుకలు, రాళ్ళు మోయడానికి ఆ సైనికులను, అవంతి నగర సైనికులను కూడా ఉపయోగించుకున్నారు ఆ పిశాచ శిల్పులు. ఇలా ఎంతమంది వస్తే అంతమంది రాజభటులను మెత్తగా తన్ని తగిలేసినారు కూడా. సూర్యోదయం అయ్యేసరికల్లా భవనం తయారైంది. పింగళుడు తల్లిని, అన్నలను వెంటబెట్టుకుపోయి అందులో ప్రవేశించాడు. సూర్యుని యొక్క లేత కిరణాల కాంతితో ఆ భవనం బంగారు నీరు అద్దినట్టు తలతలలాడిపోయింది. పింగళుడు భల్లూక కేతుడి అనుచరుల్లో ఒక 50 మందిని మాత్రం తన దగ్గరే కాపలా వాళ్ళుగా ఉంచుకొని మిగతా వారందరినీ కూడా భల్లూక పర్వతాలకు పంపివేశాడు. భల్లూక కేతుడు ప్రహరీ గోడకు ఉన్న ఇనుప చువ్వల తలుపులను బార్లా తెరిచి వాటి పక్కగా ఒక పెద్ద రాయి కుర్చీ మీద కాపలావాడిగా కూర్చున్నాడు, గేట్ కీపర్లాగా. ఈ విషయం అవంతి నగర రాజప్రసాదంలో ఇక తెలిసిపోయింది. రాత్రి భల్లూక కేతుడి అనుచరులు కడుతున్న వింత భవనం చూడబోయి వాళ్ళ వల్ల చావు దెబ్బలు తిని వచ్చినటువంటి కొంతమంది సైనికులు, ఒకడు అందులో నుండి ఒకడు మంత్రి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నాడు. ఆ భవనం అక్కడ పనిచేస్తున్నటువంటి శిల్పులు, కూలీలు పిశాచాలని విన్నప్పుడు మంత్రికి మొదట ఇది నమ్మదగిన విషయంగా తోచలేదు. ఏరా, ఇది అసలుకే నమ్మే విధంగా లేదు. నీవు తాగిన మత్తులో ఏవేవో పిచ్చి కళలు కానీ ఉంటావు. ఇక ఇంటికి పోయి విశ్రాంతి తీసుకో. రాజుగారికి తెలిస్తే నీకు కారాగారం తప్పదు అన్నాడు మంత్రి. లేదు మహాప్రభు, మహామంత్రి వర్య, ఇంకా మన భటులు కొందరు వాళ్ళకు ఖైదీలుగానే ఉన్నారు. ఆ పిశాచాల చేత చావు దెబ్బలు తిని పారిపోయి వచ్చింది నేను ఒక్కనే కాదు. ఇంతెందుకు? మీరు కోటబురుజు ఎక్కి చూడండి, నదీ తీరంలో ఒక భవనం మీకు కనిపిస్తుంది అన్నాడు ఆ నాయకుడు. మంత్రి బురుజు ఎక్కి చూశాడు. ఎదురుగా నది తీరాన సూర్యకాంతిలో మిలమిల్లాడుతున్నటువంటి వింత భవనం అతడి కంటపడింది. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. ఏమిటి అద్భుతం అనుకుంటూ అతడు ఆ బురుజు దిగి వచ్చేంతలో కోశాగారాధిపతి పెద్దగా శోకాలు పెడుతూ, మహామంత్రి వర్య, కొంపలు అంటుకుపోయినాయి. కోశాగారంలో చిల్లి గవ్వ కూడా లేదు, అంతా దొంగలించబడిపోయింది అన్నాడు. ఏంటి, కోశాగారంలో డబ్బులు ఏమైనాయి? కావలి వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళను వెంటనే ఇక్కడికి పిలిపించు అన్నాడు మంత్రి వణికిపోతూ. కావలి వాళ్ళు లోపల ఏమీ లేదు అని ఆయన చెప్పారు మహాప్రభు అని వాళ్ళని తీసుకొని వస్తాడు. కావలి వాళ్ళు కూడా, మహామంత్రి గారు, కోశాగారం తలుపులు వేసినట్టే వేసి ఉన్నాయి. వాటి తలుపులు కూడా అలాగే ఉన్నాయి, చెక్కు చెదరలేదు. తాళాలు కూడా వేసి ఉన్నాయి, అంతా మాయా అన్నాడు ఆ కోశాగారాధిపతి ఆకాశం వైపు చూస్తూ. అంతా మాయా అలాగా అంటూ మంత్రి కోశాగారాధిపతి చేత కొరడా దెబ్బలు విప్పించండి అని సైనికులను ఆదేశించాడు. కానీ నిజంగా ఈ మాయకు నీ అనుభవించేటిపోయే శిక్ష ఏంటో తెలుసా? 1000 కొరడా దెబ్బలు అని అన్నాడు. రాజుగారి దగ్గరికి పద అంటూ గట్టిగా అరిచాడు. మంత్రి కోశాగారాధిపతి రాజుగారి గదిని సమీపించబోయేంతలో కారాగారాధిపతి బొబ్బలు పెడుతూ అక్కడికి పరిగెత్తుకు వచ్చి, మహామంత్రి, మహావిపత్తు జరిగిపోయింది. ఆ జీవదత్తుడు, లక్షదత్తుడు కూడా మాయమైపోయారు అన్నాడు. కారాగారాధిపతి అంటే ఎవరైతే జైలుకు ఉంటారో, ఓకే, ఆ జైలు ఆఫీసర్ కూడా వచ్చింది అక్కడికి. ఆ మాటలతో మంత్రికి మతి పోయినట్టు అయిపోయింది. అతడు ఆ కారాగారాధిపతి వైపు కోపంగా చూస్తూ, ఆ జీవదత్తుడు, లక్షదత్తుడు దేవతలా ఏం, ఎలా మాయమైపోయారు అన్నాడు గట్టిగా అరుస్తూ. వాళ్ళుండే కొట్లో ఒక గొయ్యి మాత్రం ఉన్నది. అంత పెద్ద గొయ్యి మాత్రం మానవులు ఎవ్వరు చేసిన విధంగా లేదు, ఎవరో దేవతో రాక్షసులో చేసి ఉండాలి అన్నాడు ఆ కారాగారాధిపతి. మంత్రి ఆలోచనలో పడ్డాడు. నదీ తీరంలో ఒక్క రాత్రిలో నిర్మింపబడిన భవనం, రక్షక భట నాయకుడు చెప్పే మాటలు, రాజభవనంలో జరిగిన వింతలు చూస్తుంటే ఇదంతా మనుషులు ఎవ్వరు చేసిన పని కాదని అతనికి అర్థమైపోయింది. ఇక జీవదత్తుడు లక్షదత్తుడు కూడా మహామంత్రవేత్త అయినటువంటి పింగళుడు అనేటువంటి ఒక తమ్ముడు ఉన్నాడని మంత్రికి గుర్తొచ్చేసింది. గుర్తువచ్చి, ఓహో, ఈ జరిగినదంతా రాజుగారికి విన్నవించడమే మంచిది, మంత్రవేత్త అయిన పింగళుడు ఈ నగరానికి తిరిగి వచ్చి ఉండాలి అన్నాడు మంత్రి. కానీ రాజుగారి గదిని సమీపించేసరికి అక్కడ గొడవ జరుగుతున్నది. నిజం చెప్పండి, మిమ్మల్ని అందరినీ 1000 కొరడా దెబ్బలు కొట్టిపిస్తాను, నా అద్భుతాల సంచి ఎక్కడా అంటున్నారు రాజుగారు. ఆయనకు ఎదురుగా రాజుగారి వంటగదిలో పనిచేసిన నౌకర్లందరూ కూడా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు. మంత్రి రావటం చూస్తున్నటువంటి రాజుగారు అతడి వైపు తిరిగి, మంత్రి, వీళ్ళందరినీ కూడా కట్టగట్టి ఏనుగుల చేత తొక్కించు, దుర్మార్గులు, నా మహత్తుగల సంచిని దొంగలించారు అన్నాడు కోపంగా. మహారాజా, ఇంకా చాలా ఘోరాలు జరిగిపోయినాయి మహారాజా అంటూ మంత్రి అన్ని సంగతులు రాజుగారికి చెప్పాడు. అంతా విని రాజు మండిపోతూ వెంటనే ఆ భవన రక్షకుని పిలిచి 50 భటులను వెంటబెట్టుకొని ఆ భవనంలో ఉన్న వారందరినీ కూడా రెక్కలు విరిచిగట్టి ఇక్కడికి లాక్కురమ్మను అని ఆజ్ఞాపించాడు. మహారాజా, మీరు కాస్త ఆలోచించండి అంటూ మంత్రి ఇంకా ఏదో చెప్పబోయేంతలో రాజు కస్సుమని లేచి, నువ్వు ఆ జాలరివాడికి రాజ్యం కట్టబెట్టి మంత్రిగా ఉందామనుకుంటున్నావా ఏం అన్నాడు గట్టిగా. మంత్రి ఏమీ మాట్లాడలేకపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఆ రాజప్రసాద రక్షకుడు, అంటే ఆ భవనానికి రక్షకుడు ఉంటాడు కదా, రాజుతో ఇట్లా అంటున్నాడు, మహారాజా, ఆ పింగళుణ్ణి గుర్రానికి కట్టి ఈడ్చుకొనమ్మని సెలవా అని అడిగారు. వాణ్ణి పోయి తీసుకురావాలా నేను అని, వాణ్ణి గుర్రానికి కట్టి ఈడ్చుకోవచ్చినా గాడిదకు కట్టి ఈడ్చుకోవచ్చినా నాకొకటే, నాకు కావాల్సింది ఆ మహత్తగల సంచి, ధనాగారం నుంచి వాడు దోచుకుపోయిన డబ్బు, తెలిసిందా, ఏం చేస్తావో చెయ్యి, ఇక పో అన్నాడు రాజు కోపంగా. ప్రసాద రక్షకుడు కొంతమంది సాయుధులైనటువంటి 50 భటులను తీసుకొని పింగళుడి భవనాన్ని సమీపించాడు. ప్రహరీ గోడ దగ్గర పెద్ద రాయి మీద కూర్చొని హాయిగా పడుకొని గుర్రు కొడుతున్నటువంటి భల్లూకకేతుని చూస్తూనే భటులు భయపడిపోయి, అయ్య బాబోయ్, వీడెవడురా, రాక్షసుడాలా ఉన్నాడే, ఆ ఏనుగులు చెవులు చూడండి, అడవి పంది కూరల్లా ఉన్నవాడి దంతాలు చిత్తగించండి అన్నారు వెనకడుగు వేస్తూ. ప్రసాద రక్షకుడు పక్కపక్కామంటూ నవ్వి, ఓరి అమాయకులారా భయపడకండి, వీడెవడో మనను భయపెట్టేందుకు పగటి వేషగాడిలా అవన్నీ తగిలించుకున్నాడు అంటూ గుర్రాన్ని అదిలించి భల్లూకకేతుని సమీపించి తన చేతిలో గల ఈటతో అతడి భుజాన్ని పొడుసు, అరే పొగురుబోతోడా, కళ్ళు తెరువు, రాజప్రసాద రక్షకుడు గారు వచ్చారు అన్నాడు కోపంగా. భల్లూకకేతుడు కళ్ళు తెరుస్తూనే తన భుజానికి ఆని ఉన్న ఈటను ఒక్క చేత్తో గుంజుకొని దానిని తిరగవేసి ఆ ప్రసాద రక్షకుని డొక్కలో 2 పొడిచి కుయ్యోమంటున్న అతడి 2 పట్టుకొని గిరగిరా తిప్పి దూరంగా నదిలో విసిరివేశాడు. ఈ దృశ్యం చూస్తూనే తతిమ్మ రాజభటుడు అయ్య బాబోయ్ అని అరుస్తూ అక్కడి నుంచి బలం అందుకొని పారిపోసాగారు. కాళ్లకు పని చెప్పారు. భల్లూకకేతుడు వారి వైపు ఒక త్రుటికాలం చూసి చిరునవ్వు నవ్వి అను తిరిగి తన రాతి కుర్చీలో కూర్చొని తృప్తిగా కళ్ళు మూసుకొని మళ్ళీ గుర్రు కొడుతూ పడుకుంటున్నాడు. పారిపోయిన భటులు అరుస్తూ రాజుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పారు. అది విన్న రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. ఊరి చెవటల్లారా, ఒక్క అడవి జాతి మనిషిని పట్టుకురావటం మీ వల్ల కాలేదన్నమాట, ఛీ అన్నాడు. ఆయన వెంటనే మంత్రి ముందుకు వచ్చి, మహారాజా, తొందరపడకండి, వాడు అడవి జాతి మనిషో లేక రాక్షసుడో మనకు తెలియదు, ఆ జాలరి పింగళుడు మంత్రవేత్త అని మీకు తెలియంది కాదు కదా అన్నాడు వినయంగా. వాడెంత మంత్రవేత్త అయితే మాత్రం ఆ జాలరి అవంతినగర రాజునే ధిక్కరిస్తాడా, వాడి తల నరికించి కోట కొమ్మకు కట్టిస్తాను అంటూ సేనాని సేనాని అంటూ చప్పట్లు జరిచాడు రాజు. మహారాజా అంటూ సేనానాయకుడు ముందుకు వచ్చాడు. పింగళుడు కట్టిన భవనం మొత్తం కూడా నీలమట్టం చేసి అక్కడ దొరికిన వారిని అందరినీ బంధించి తేవలసిందిగా రాజు అతడికి ఆజ్ఞ ఇచ్చాడు. సేనానాయకుడు ఉత్సాహానికి అంతులేదు. ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా యుద్ధాలు లేకపోవడంతో అతడికి మతి పోయినట్టుగా ఉన్నది. ఈ దెబ్బతో నదీ తీరంలో ఉన్న భవనాన్ని నీలమట్టం చేసి అక్కడ దొరికిన వారందరినీ మనసారా చిత్రహింస చేయవచ్చు అనుకున్నాడు. ఈ పింగళుడనే వాడికి చిన్న సైన్యం ఉంటే ఎంత బాగుండును, బాహాబాహి ముష్టాముష్టి భీకర భయంకరమైన ఘోరమైన యుద్ధం చేద్దునే అనుకున్నాడు అతడు. 200 అశ్వికులు అంటే గుర్రాలు నడిపేవాళ్ళు. 300 మంది కాలిభటులు వెంటరాగా సేనానాయకుడు ఎంతో ధైర్యంగా బయలుదేరి పింగళుడి భవనాన్ని సమీపించాడు. భల్లూకకేతుడు నిద్రపోతున్నట్లు నటిస్తూనే ఒక కన్ను ఇలా సగం తెరిచి చూస్తూ సేనానాయకుడు రాకని గమనించాడు. రండిరా రండి అనుకుంటా. సేనానాయకుడు ప్రహరీ గోడ ద్వారాన్ని సమీపించి చేతనున్న ఈటను భల్లూకకేతుడికి వైపు గురిపెట్టి, ఏయ్ అడవి మనిషి, మీ యజమాని ఎక్కడా, లేచి నిలబడు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. భల్లూకకేతుడు అప్పుడే మెలకువ వచ్చిన వాడిలా అని ఒళ్ళు విరుచుకొని లేచి నిలబడి సేనానాయకుడి దృష్టి సారించి, ఎవడురా పిలిచిన మానవ అధముడు, నువ్వేనా అన్నాడు కోపంగా. ఆ ప్రశ్నతో సేనానాయకుడు నిలువెల్లా భగ్గుమన్నాడు. ఏరా నన్నే అధముడు అంటావా? అతడు ఈటను భల్లూకకేతుడు గుండెలకు బారు చేసి గుర్రాన్ని ముందుకు దూకించాడు. భల్లూకకేతుడు తీరా ఈట మొన గుండెల్ని తాకబోయే సమయానికి పక్కకు అడుగు వేసి గుర్రం మీద ఉన్న సేనానాయకుని 2 చేతులతోనూ గట్టిగా పట్టుకొని రాతి కుర్చీలో పడవేసి పైన కూర్చుంటూ చప్పట్లు జరిచాడు వాడి మీద కూర్చున్నాడు. వెంటనే బిలబిలమంటూ అతడి అనుచరులు వివిధ రకాల రాతి ఆయుధాలతో అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. వారికి పారిపోజూస్తున్న రాజభటులను చూపిస్తూ, ఈ పొగరుబోతులను దూది కింద ఏకి తాళు చేయండి అన్నాడు భల్లూకకేతుడు. భల్లూకకేతుడు అనుచరులు రాజగారి అశ్వికుల మీద కాలిభటుల మీద పడి తమ చేతిలో గల రాతి ఆయుధాలతో వాళ్ళను గొడ్లను బాదినట్టు ఒకటే ఉతుకుడు ఉతికిండ్రిగా. ఈ దృశ్యాన్ని చూసి భవనంలోని 2 అంతస్తులో ఉన్న పింగళుడు, తల్లి, అన్నలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. బతికి బయటపడిన కొద్ది మంది రాజభటులు కోటలోకి పరిగెత్తి గోడు గోడుమంటూ జరిగినదంతా రాజుగారికి చెప్పారు. ఆ సరికి రాజుగారికి పింగళుడు మామూలు జాలరి కాదని అర్థమైపోయింది. ఆయన కోపాన్ని తొక్కి పట్టుకుంటూ లేచి తన మంత్రితో, మంత్రి, ఇది చాలా అవమానకరమైనటువంటి సంగతి. చావో బ్రతుకో నేను స్వయంగా సైన్యాన్ని నడిపి ఆ పింగళుడితో పోరాడతాను. నేను ఒకవేళ యుద్ధంలో మరణించడమే జరిగితే నా ఒక్కగానొక్క కుమార్తె వకులను నువ్వే అన్ని విధాలా కాపాడి ఆమెకు తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేయాలి అన్నాడు. మంత్రి ఒక క్షణకాలం ఆలోచించి, మహారాజా, తమరు ఆగ్రహించకుండా నేను చెప్పబోయే దాన్ని శాంతంగా వినాలని కోరుతున్నాను అన్నాడు. ఆ ఏమిటది అన్నాడు రాజు. పింగళుడు యువకుడు, పెళ్ళి కూడా కాలేదు. అతడు ఎరిగి ఉన్న వారి ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే, అంటే అతడికి తెలిసిన అతడు ఎవరికైతే తెలుసో వాళ్ళు ఏం చెప్పిండ్రంటే, అందచందాలలో ఏ రాజకుమారుడు అతడికి సరికారని, ఐశ్వర్యంలో శౌర్య సాహసాల్లోనూ అతడికి అతడే సాటి అని, రాజకుమార్తెతో అతడికి పెళ్లి జరిపించడం ద్వారా మీకు రాజ్యానికి కూడా పెద్ద ఉపద్రవం తప్పుతుంది అన్నాడు మంత్రి. అంటే పెళ్లి చేయండి, జాలరికి ఇచ్చి అని చెప్తాడు. రాజు కొంచెంసేపు ఆలోచించి, ఇది నాకు సమ్మతమే మంత్రి అన్నాడు సంతోషంగా. మంత్రి సర్వలాంఛనాలతో వెళ్ళి పింగళుడిని, తల్లిని కలుసుకొని రాజుగారి కోరిక గురించి చెప్పాడు. రాజకుమార్తె అందం గురించి ముందే తెలుసుకున్నటువంటి పింగళుడు వివాహానికి అంగీకరించాడు. తర్వాత కొద్ది రోజులకే రాజకుమార్తె వకులకు, పింగళుడికి కూడా వైభవంగా పెళ్లి జరిగింది. మహామాంత్రికుడైన పద్మపాదుడు వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాడు. కొంతకాలానికి రాజు మరణించగా పింగళుడే అవంతి రాజ్యానికి రాజై చాలా సంవత్సరాలు ప్రజలకు ఇష్టంగా రాజ్యపాలన చేశాడు. ఇది 3 మాంత్రికుల కథ. ఈ 3 మాంత్రికుల్లో పద్మపాదుడికే అన్ని దొరికినాయి. ఎక్కడో స్టార్ట్ అయిన స్టోరీ చివరకు పింగళుడు రాజుగా అయిపోయి ఆగిపోయింది. పార్ట్ 2 ఉంటుందా పుష్ప పార్ట్ 2 లాగా? ఏమో మరి.